మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం డాక్టర్ కృపా బెనర్జీ.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. థ్యాంక్ యూ అన్న.
15, 16 వచనాలు సిస్టర్ రత్నం శేఖర్ శ్రీకాకుళం సహవాసం.
సార్ ప్రైజ్ లాడ్ సార్.
ప్రైజ్ లాడ్ అమ్మా.
అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడు. వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, పాలేరు చెట్లు అంజూరు పండ్లనైనను కొయ్యుదురా. ప్రైజ్ లాడ్ సార్.
17, 18 వచనాలు సహోదరుడు కానిస్టేబుల్ సన్నీ జోసెఫ్ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్.
సార్ సార్ ప్రైజ్ లాడ్ సార్.
ప్రైజ్ లాడ్ అమ్మా.
17, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. సార్ థ్యాంక్ యూ సార్.
19, 20 వచనాలు విజయనగరం స్త్రీల సహవాసం కోఆర్డినేటర్ బ్యూలా బర్నబాస్ గారు.
బ్రదర్ సిస్టర్స్ అందరికి వందనాలు. నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకై ఉంచబడిన మత్తయి సువార్త 19:20 మంచి ఫలములను ఫలించి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వాటిని తెలుసుకుందరు.
21, 22 వచనాలు సహోదరుడు కానిస్టేబుల్ రవి కృష్ణా జిల్లా కోఆర్డినేటర్.
సార్ ప్రైజ్ లెట్ సార్. 21, 22 అండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించును. 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవేశించలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ప్రైజ్ లాడ్ సార్.
23, 24 వచనాలు సహోదరి కానిస్టేబుల్ వేదవతి అనకాపల్లి కోఆర్డినేటర్.
ప్రైజ్ లాడ్ సార్. దేవుని నామంలో యాడని ప్రతి ఒక్కరికి వందనాలండి. మత్తయి సువార్త 23:23-24. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయు వారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి మహిమ
కలగాలి. కానిస్టేబుల్ రాజేంద్ర ఎన్టీఆర్ సహవాసం కోఆర్డినేటర్.
సార్ ఫైనల్ సార్. అందరికీ దేవునామం ప్రత్యేకం ఉండాలండి. మత్తయి సువార్త 20:25-26. వాన కురిసెను, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరి ఈయన ఆ మాటలు విని వాటి చెప్పులను చేయుని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉండు. సార్ ఫైజ్ రాడ్ సార్.
27, 28, 29 వచనాలు సోదరి సుసన్న కిరణం ట్రైనింగ్ టీమ్.
అన్న వందనాలన్నా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఏసీ ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రు వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను.
ఈ 8 మంది స్టడీ టీమ్ గా పరిగణించబడతారు, మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్ గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా మీరు బైబిల్ స్టడీలో చాట్ బాక్స్ ద్వారా పాల్గొనవచ్చు. ఒక మాట ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీలోకి వెళ్దాం. తలు ఉంచండి. పరిశుద్ధి ప్రేమ స్వరూపం దేవా, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు ప్రభువా స్థితికి మహిమకు ఘనతకు పాత్రులై ఉన్నారని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మాకిచ్చిన జీవాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినమును బట్టి మీకు వందనాలు. ఆరవ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. అయినా పరిశుద్ధమైన మీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధ సంఘ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. నా ప్రభు, మరి ట్రైనింగ్ టీంను మీరు బలపరచండి. ప్రభు, ఆ ట్రైనింగ్ టీం ఇన్ఛార్జ్ని మీరు ఆదరించండి. మా ప్రభు మీకు వందనాలు. అట్లాగే ఆ కోఆర్డినేటర్స్, ముందుకు వచ్చిన బిడ్డలు మీరు బలపరచండి. డాక్టర్ కృపా బెనర్జీ, సుసన్నాన్ని మీరు బలపరచండి ట్రైనింగ్ టీం నుంచి. రత్నం శేఖర్, సన్నీ జోసెఫ్, యూనా బర్నబాస్, పిసి రవి, ఉమెన్ పిసి వేదవతి, పిసి రాజేందర్ను మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ, ఆయన నీ బిడ్డలు చక్కగా వాక్యపఠనం చేశారు, ధైర్యంగా మాట్లాడడానికి, ఆలోచించి మాట్లాడడానికి, ఆయన చక్కగా వాక్యంలో ఎదగడానికి, వారి సహవాసాన్ని నడిపించుకోవడానికి, అట్లాగే వచ్చిన వారందరికీ కూడా ఆత్మీయంగా దీవెనకరంగా మేలుకరంగా మా సంభాషణ అంతటిని మీరుంచి మనం వేడుకుంటూ విదయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నారు. మనం బైబిల్ స్టడీ కొత్త టీం కాబట్టి మేము ఫార్మల్ గానే గైడ్ లైన్స్ ఒకసారి మీకు చెప్పాలి. గైడ్ లైన్స్ లో ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది రైట్, రెండు రోజులు మనం ఈ పోర్షన్ ని స్టడీ చేస్తాం. ఈ రోజు రేపు కలిగి ఉన్నాం. ఉద్దేశం మీరు వాక్యాన్ని స్పష్టంగా దోషాలు లేకుండా చదివేటట్లుగా ఎంకరేజ్ చేయటం, మాట్లాడేటట్టు ఎంకరేజ్ చేయటం, సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ అవ్వాలి. అలాగే మనం అందరం కూడా ఒక అభిప్రాయానికి రావాలి. స్టడీ లీడర్ గా నేను ఉంటాను. తర్వాత మొదటి రోజు బైబిల్ స్టడీలో మనం చేసినది ఆల్రెడీ మీరు చదివారు, వచ్చిన మమ్మల్ని వచ్చిన చదివారు. తర్వాత దీన్ని మీ సొంత మాటల్లో చెప్పాల్సి ఉంటుంది. అయితే చెప్పేటప్పుడు అదే పరలోక భాషను వాడకూడదు, మానవుల భాషనే వాడాలి, అర్థమయ్యేటట్లుగా మాట్లాడాలి. ఐదో పాయింట్ ప్రాముఖ్యమైనది. మీరు ఏది చెప్పినా సరే ఒకటే రెండు మాటల్లోనే చెప్పాలి. అడిగితేనే వివరణకి వెళ్ళాలి. ముందు వివరణ చెప్పడానికి మీరు ట్రై చేస్తే టైం సరిపోదు. కాబట్టి ఎస్ ఆర్ నో అన్నట్టుగానే మీ సమాధానాలు ఉండాలి. వివరణ అడిగితే మాత్రం మీరు వాక్యాన్ని కోట్ చేయగలిగినట్లుగా మీరు తీసుకోవచ్చు. వివరణ కూడా లెంగ్తీగా కాకుండా షార్ట్ గానే వివరణ ఇవ్వడానికి మీరు ప్రయత్నించాలి. తర్వాత అంటే ప్రశ్నలు కూడా మీరు ప్రశ్నలు మాత్రమే కాదు, ఇక్కడ ఆన్సర్లు కూడా మీరు చెప్పచ్చు. దానివల్ల టైం సేవ్ అవుతుంది. మీరు స్టడీ చేస్తుంటే ముందులా అనుకున్నాను, నాకు ఇలాగా స్టడీలో తేలింది అని కూడా చెప్పచ్చు. స్టేట్మెంట్స్ చెప్పచ్చు, ప్రశ్నలు అడగచ్చు. తర్వాత హెల్దీ ప్రశ్నలు మాత్రమే అడగాలి. మనకి మేలు చేసే ప్రశ్నలు, ఎవరో మిగతా వాళ్ళ కొరకు పక్క వాళ్ళ కోసం కాకుండా మన కొరకే ప్రశ్నలు అడగాలి. తర్వాత మీరు సమాధానాలు చెప్తే బైబిల్ అంతా తిరగకూడదు, ఆ పోర్షన్లో నుంచి, లేకపోతే పైన కింద ఉన్నవి లేదా ఆ గ్రంథం నుంచి బయటికి వెళ్ళడం కంటే కూడా మనం దీన్ని ఎక్సిజియస్ అంటారు, ఉన్న వాక్యం నుంచి బయటికి తీయడం, బయటికి వెళ్ళడం కంటే ఆ వాక్యం నుంచి తవ్వడానికి ట్రై చేయాలి. తర్వాత ఆత్మీయ అర్థాలు ఉండవు, ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు. 12వ పాయింట్. ఇది మనం ఈరోజు చేయబోతున్న బైబిల్ స్టడీ. అవసరమైతే సజీవవాహిని కామెంటరీని మనం ఆధారం చేసుకుంటాం. అదొక్కటి ఈరోజు మనం చేసే బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ టీమ్ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. వరుసగా మీరు చదివిన వాక్య భాగం మీ సొంత మాటల్లో ఎలా అర్థమైందో చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలి. మొదటిగా కృపా బెనర్జీ.
అన్నా, ప్రభువారు ఇక్కడ కొండ మీద ప్రసంగాన్ని సమప్ చేస్తూ రెండు ద్వారాలు ఉన్నాయి, ఒకటేమో ఇరుకు ద్వారము, అది సంకుచితంగా ఉంటుంది కానీ అది జీవమునకు దారితీస్తుంది, ఇంకొకటి ఏమో విశాలమైన ద్వారము, అదే వెడల్పుగా ఉంటుంది కానీ అది పోను నాశనానికి దారితీస్తుంది. ఇరుకు ద్వారము చిన్నగా ఉండడం వల్ల దాన్ని కనుగొనేవారు తక్కువ మందిగా ఉంటారు, ఈ విశాలమైన ద్వారం పెద్దగా ఉండడం వల్ల ఈజీగా కనుగొంటారు, ఎక్కువ మంది దాన్ని వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారన్న. థ్యాంక్ యూ.
15-16 వచనాలు రత్నం శేఖర్.
సార్ ప్రెసిడెంట్ సార్, 15-16 వచనంలో మనం ఏ అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ వచనాలు అంటే తప్పుడు ప్రవక్తలని హెచ్చరిస్తూ బోధిస్తూ ఉందండి. వాళ్ళ బోధనల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా మనం వాళ్ళు తప్పుడు బోధిస్తున్నారని మనం తెలుసుకోగలుగుతాము. వారి మాటలు బయటికి మృదువుగా శాంతియుతంగా కనిపిస్తాయి గానీ బయట మాత్రం వాళ్ళు తోడేలు ముసుగేసుకునే వారిలాగా ఉంటారనేసి, వాళ్ళ హానికరమైన వారుగా ఉంటారనేసి నాకు అర్థమైంది
సార్.
సార్, మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది అని చెప్తున్నారు సార్, అలాగే పనికి మాలిన చెట్టు అంటే చెడ్డ చెట్టు చెడు ఫలాలను ఫలిస్తుందని చెప్తున్నారు. మంచి చెట్టు చెడు ఫలాలను ఫలించదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలను కూడా ఫలించదు అని చెప్తున్నారు సార్. సర్ప్రైజ్ లాడ్ సార్.
19-20 వచనాలు బ్యూలా బర్నబాస్.
నా ప్రైజ్ లాడ్, ఇక్కడ మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. అంటే ఇక్కడ ఏంటంటే, ఫలములు మంచి ఫలములు ఫలించిన చెట్టు అంట అది నరకబడి అగ్నిలో పడవేయబడుతుందని, దాని కాబట్టి మీరు దాని ఫలములను తెలుసుకుందరు. అంటే మనం ఏంటంటే మంచి ఫలాలు అని ఫలించిన చెట్టు అగ్నిలో నరకబేయబడి పడవేయబడుతుందని, మరి మంచి ఫలాలు ఫలించిన చెట్టును ఈ విధంగా చెట్టును చూసి ఫలాలను తెలుసుకుంటారని అర్థమిస్తుంది. ప్రైజ్ లార్డ్ సార్.
మీ వాయిస్ కొంచెం లోలో ఉందమ్మా, చెక్ చేసుకోండి. 21-22 కానిస్టేబుల్ రవి.
సార్ ప్రైజ్ లేడ్ సార్. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇక్కడ నాకు అర్థమైంది సార్, దేవుణ్ణి చెప్పిన రీతిగా అంటే దేవుడు చెప్పిన రీతిగా మనం జీవించకుండా ప్రభువా ప్రభువా అనేటువంటి రీతిలో మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు పరలోక రాజ్యం అనేది మనకు దక్కదు అన్నమాట నాకు అర్థమైంది సార్. ఆయన చెప్పినట్టుగా జీవిస్తే మాత్రమే అది మనం ప్రవేశించగలం అన్నమాట 21 వచనం ద్వారా తెలిసి అనుకుంటున్నాను సార్. అలాగే 22, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామములు దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతం చేయలేదా అని చెప్పుదురు సార్. ఈ మాట ద్వారా మేము అనేక అద్భుతాలు మేము చేసాం నీ నామాన్ని బట్టి. ఆ దినమందు అంటే దేవుని రాకడ దినమందు సార్. ఆ దినమందు మేము నీ నామాన్ని బట్టి ప్రవచించాము, దయ్యాలు వెళ్ళగొట్టాము, అనేక అద్భుతాలు చేశాము, మాకెందుకు ప్రవేశం లేదు నీ రాజ్యంలోనికి అని వాళ్ళు అడుగుతున్నట్టుగా నాకు అర్థమైంది సార్. ప్రైజ్ లాట్ సార్.
22-23 ఉమెన్ పిసి వేదవతి అనకాపల్లి. అమ్మా తీసుకోండి.
సార్ 23-24, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారలారా నా పెద్ద నుండి పొందని. 23 వచనము దేవుడు మాట్లాడిన దానికి అంటే ఆయన మాటలను పట్టించుకోకుండా వారి సొంత విషయాలలాగా బిహేవ్ చేసే వాళ్ళని విని దాన్ని ఆచరించి చేసేవారట గొప్పవారు అవుతారట. వారు ఎంత బలవంతులు అంటే ఇల్లు ఎంత గట్టిగా పునాది అది ఎంత గట్టిగా కడితే తుఫాన్ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పడిపోకుండా గట్టిగా ఎలా ఉంటామో ఈ మన మనసులం కూడా ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా ఆచరణలో మనం ప్రతి విషయంలో ఉన్నప్పుడు దేవుడు మనకు అంత బలపరుస్తాడని ఈ వాక్యం.
మీది కొంచెం వాయిస్ డ్రాప్ అవుతుందమ్మా, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అది కొంచెం చూసుకోండి. తర్వాత 24, 25 రాజేంద్ర, 25, 26 రాజేంద్ర
సార్. ఇరవై ఐదు యేసుప్రభు వారు తన బోధనలు మనం యేసుప్రభు వారు తన బోధన చెప్పినప్పుడు సార్, సార్ ఆ బోధన ప్రకారం మనం నడుచుకున్నాం, మనం నడుచుకునే విధానాన్ని బట్టి సార్ మన ఆత్మీయ జీవితం బండ మీద కట్టుకున్న ఇల్లు వలె పునాది స్ట్రాంగ్ గా ఉంటుంది సార్. ఎవరైతే యేసుప్రభు వారు మన శ్రద్ధగా విని వాటిని అనుసరించకుండా నడవలేకుంటున్నారు సార్, అటువారు ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉంటుంది సార్. ఎందుకంటే ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది సార్, ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకుంటే ఆత్మీయ జీవితం సరిగా ఉంటుంది సార్. సార్ ప్రజలట్ సార్
చివరి 3 వాక్యాలు 27, 28, 29 సుసన్న.
వాన కురిసిందట, వరదలు వచ్చాయి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది. ఎందుకనంటే దాని పతనం గొప్పగా ఉంది. యేసుప్రభు వారు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఆయన బోధకి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారు ధర్మశాస్త్ర పండితుల్లా కాకుండా అధికారం గల వాళ్లగా ఆయన వారికి ఉపదేశించారు కాబట్టి. థ్యాంక్ యూ అన్న.
అందరూ ధైర్యంగా 8 మంది మీకు ఇవ్వబడ్డ వాక్య భాగాల మీద ఆ సొంత మాటలో మాట్లాడి గడిగారు. ఇక్కడ మాట్లాడిన తర్వాత ఏమైనా మిగతా వారు మీ వాక్యం మీద కాకుండా పక్క వారి పోర్షన్ మీద కరెక్షన్స్ ఏమైనా చెప్తారా? కరెక్షన్ చెప్పడం వాళ్ళు మీరు ఆలోచించినట్టుగా వాళ్ళు కూడా వాక్యాన్ని ఆలోచించగలుగుతారు. వాక్యం అక్కడ అలా రాయబడలేదు, కానీ ఆ బ్రదర్ ఇలా అంటున్నారు, అది నేను ఇలా అనుకుంటున్నాను అని మీరు ఏమైనా కరెక్షన్స్ మాట్లాడచ్చు. కరెక్షన్స్ ఏమన్నా ఉంటే మీరు చేయొచ్చు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ నాకు ఇచ్చిన పోర్షన్ లో నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను సార్. ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి చెప్పబడింది కదా సార్, ఆ క్రింద వచనం చూసుకుంటే 16 వచనం ఆ అబద్ధ బోధకుల్ని ఒక చెట్టుతో పోల్చడం అయింది సార్. అంటే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని, చెడు చెట్టు ఫలాలు ఇస్తుందని ప్రవక్తల్ని చెట్టుతో పోల్చడం అయింది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
మీ పోర్షన్ ఇక్కడ వివరణ ఏముండదు, సొంత మాటలో చెప్పాలన్నప్పుడు అందరూ సొంత మాటల్లో ధైర్యంగా చెప్పారు, బాగా చెప్పారు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాట్లాడండి. కరెక్షన్స్ ఏమీ లేవు, అందరూ బాగానే చెప్పారు. సులభంగా అర్థమవుతున్న వాక్య భాగాన్ని సులభంగానే అర్థం చేసుకున్నారు అని ముందుకు వెళ్తా ఉన్నాను. ఇక్కడ మనకి ఇవ్వబడ్డ వాక్య భాగం 13వ వచనం నుంచి ఏమైనా మీరు ప్రశ్నలు గాని లేకపోతే సమాధానాలు గాని స్టేట్మెంట్స్ గాని ఏమైనా మీరు మాట్లాడవచ్చు. వరుసగా ఫస్ట్ 13, 14 వచనాలు కృపా బెనర్జీ, నీ వాక్య భాగంలో నీకు ఏమైనా అర్థం కాని ఉన్నాయా? నువ్వు కాని మిగతా వాళ్ళు కాని మాట్లాడవచ్చు. 13, 14 వచనాల మీద మాట్లాడండి. పదమూడు 14 అందరికి అర్థమైనట్టేనా? ఏమైనా డౌట్లు
ఉన్నాయా అన్న? అక్కడ 2 రకాల ద్వారాల గురించి, ఇరుకు ద్వారము అలానే నాశనంకు పో ద్వారము అని చెప్తున్నారు కదన్నా. అలా దారిలాగా చూడటం కాకుండా అది జీవితంలో ఎలా ఉంటది, మనం ఏ దారిలో ఉన్నాం ఎలా తెలుసుకోవడం కోసం వాటి కొంచెం వివరణ కావాలన్నా.
ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉంది సుసన్న. ఈ ద్వారాలు మీద, దారుల మీద ఎవరైనా ఏమైనా దాన్ని తన ఏమంటుందంటే మనం ఏ దారిలో ఉన్నాము, ఏ ద్వారంలో ఉన్నాము అర్థం చేసుకోవడానికి ఏమైనా
ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అని అడుగుతుంది. ఎవరైనా హెల్ప్ చేస్తారా? సన్నీ
సార్, ఇక్కడ ఇరుకు ద్వారం, వెడల్పు ద్వారం, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సార్, అక్కడే చెప్పారు సార్, జీవానికి పోయే ద్వారము ఇరుకుగా ఉంటుంది అని, అలాగే నాశనానికి పోయే మార్గం చాలా విశాలం ఉంటుందని చెప్పారు సార్ అక్కడే. దీనికి ఉదాహరణ మనం ఎక్కడ తీసుకోవచ్చు అంటే యోహాన్ సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు అంటారు సార్, గొర్రెలు పోవు ద్వారం నేనేనని. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో యేసు ప్రభువుని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది సార్, అందువల్ల అది ఇరుకుగా ఉన్న మార్గంగా అనుకోవచ్చు. విశాలమైన మార్గం అంటే ఈ లోకాశలను బట్టి యేసు ప్రభువుని అంగీకరించకుండా అనేక మంది వెళ్తున్నారు నాశనానికి, అది విశాల మార్గంగా నేను అనుకుంటున్నాను సార్. ప్రజలు సార్
బాగుంది సన్ని, తను చక్కగా వాక్యాన్ని కూడా కోట్ చేసి యోహాను 10వ అధ్యాయం చాలా రెలవెంట్, గొర్రెలు పోవు ద్వారం నేనే అన్నాడు ఆయన. అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేనే మార్గం అన్నాడు. కాబట్టి ఏసయ్య ద్వారముగా, ఏసయ్య మార్గముగా కనబడుతున్నాడు. కాని ఇరుకు, కాని సంకుచితం, అది కొంచెం మనం ఆలోచించాలి. ఆయన ద్వారం అయితే, ఆయన దారి అయితే ఎక్కువ మంది ఆయనలో ప్రవేశించాలి, ఆ మార్గంలో ఉండాలి. విచిత్రం ఏంటంటే తక్కువ మంది ఉన్నారట, అది కొంచెం మనం ఆలోచించాలి. బాగుంది సన్ని, ఇంకేమైనా మాట్లాడతారా?
సార్ నేను ఇంకొక వాక్యం కూడా కోట్ చేసి చెప్పాలనుకుంటున్నాను సార్.
మాట్లాడు
సార్. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే అక్కడ యవ్వనుడు గురించి చెప్తూ సార్, యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడము, నీ యవ్వన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునము అని రాయబడింది సార్. అంటే దీన్ని బట్టి ఏంటంటే విశాల మార్గం ఎట్లా ఉంటుందంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది సార్. అదే జీవానికి పోయే మార్గం అయితే ఇవట్లా కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఈ విధంగా నడిస్తేనే నువ్వు అంటే విశాల మార్గంలో అట్లా అనుకోకుండా దీనికి వ్యతిరేకంగా మనం తీసుకుంటే అంటే నీకు ఇష్టం వచ్చినట్టు కాకుండా దేవునికి ఇష్టం వచ్చినట్లుగానే జీవించినట్లయితే ప్రవర్తించినట్లయితే నువ్వు జీవ మార్గానికి పోతావు అని నేను అర్థం చేసుకున్నాను సార్. ప్రెజెంట్ సార్
ఎక్కువ వాక్యాలు కోట్ చేయొద్దు, మీ స్టేట్మెంట్స్ ఇవ్వండి. అందుకే మీకు స్టార్టింగ్ లోనే చెప్పింది ఏంటంటే మీరు వివరణకి వెళ్ళొద్దు, స్టేట్మెంట్స్ ఇవ్వండి, చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పండి, మాకు అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడిగితే అప్పుడు లోపలికి వెళ్ళండి. బాగుంది, ఇది కూడా రిలవెంట్. అక్కడ ఇష్టానుసారంగా జీవించే జీవితం విశాల మార్గం కిందకు వస్తుంది, ఆ చివరికి అది నాశనానికి వెళ్తుంది. అది ప్రసంగి నుంచి కూడా కోట్ చేయగలిగాడు. బాగుంది
సార్. ప్రైజ్ లాడ్ సార్.
రవి
సార్, ఇరుకైన మార్గ బ్రదర్తో నేను కూడా ఏకీభవిస్తున్నాను సార్. యేసు ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించడం అది ఇరుకుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది సార్. అలాగే విశాలమైన మార్గం అంటే మన ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు చెప్పినా కూడా విన్నట్టుగా వింటూనే దాన్ని అనుసరించినటువంటి నడిపింపగలిగిన వారు కానీ అన్యులు కానీ వారి యొక్క మార్గాలు విశాలంగా ఉంటాయి. దేవుడు ఆజ్ఞలు కట్టడలు వారు అనుసరించేటువంటి విషయాల్లో కూడా కష్టపడతారు కాబట్టి లోకానికి కొన్ని అవి కొన్ని లోకానికి కొంచెం విరుద్ధంగా ఉంటాయి కాబట్టి వాటిని అనుసరించడం కష్టంగా ఉండి చాలా మంది విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ప్రజలు సార్
అగ్రి, యేసుక్రీస్తు ప్రభు మార్గం అది ఇరుకైన మార్గం అని మనకు అనిపిస్తుంది, లోకస్తుల మార్గం విశాలమైన మార్గం అని మనకు అనిపిస్తుంది. కానీ తక్కువ మంది ఇరుకు మార్గంలో ఉన్నారు, ఎక్కువ మంది విశాల మార్గంలో ఉన్నారు. దానికి ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన దేవుడైతే ఎక్కువ మంది ఆయన మార్గంలో ఉండాలి. ఇంకో ఎలా అనుకోవచ్చు, మార్గాలు అన్నప్పుడు మిగతా మతాలు కూడా మార్గాలుగా కనబడతాయి. సో రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల మతాల్లో ఈమె మార్గం ఇరుకైంది, సంకుచితమైంది అంటే అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఆయన శక్తిమంతుడు అయితే ఎక్కువ మంది రావాలి కదా, తక్కువ మంది వచ్చారేంటి, అదొక ప్రశ్న. ఇప్పుడు ప్రపంచ పాపులేషన్ లో క్రిస్టియానిటీ ద టాప్ రిలీజియన్, మరి అక్కడ చాలా మంది ఉన్నారు. ఇది ఇరుకైన మార్గం కొద్ది మంది అని అంటాడు, కానీ పాపులేషన్ ప్రకారం చూస్తేనేమో ప్రపంచంలో క్రైస్తవ ఎక్కువ మంది ఉన్నారు. ఇదేదో కొంచెం ఆలోచించి ఒక క్లారిటీకి రావాల్సిన విషయం మాట్లాడండి.
సార్ యాక్చువల్గా యేసు ప్రభు వారు నా భారము తేలిక అని చెప్పారు సార్, కానీ చాలా మంది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే యేసు ప్రభు వారు మాటల ప్రకారం జీవించాలంటే చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారు. అందువల్ల చాలా మంది ఈ ఇరుగు మార్గంలోకి రాలేక సందేహిస్తున్నారు, ఎక్కువ మార్గం విశాల మార్గాన్నే ఎన్నుకుంటున్నారని అనుకుంటున్నాను సార్.
యేసుక్రీస్తు ప్రభు నా భారం తేలిక అన్నాడు. ఇదేమో భారం కోసం కాదు కదా, మన ద్వారం కోసం కదా, దాన్ని దీన్ని కనెక్ట్ చేయొచ్చు అంటావా సని
సార్? అంటే అట్లా ఫీల్ అవ్వటం వల్లే విశాల మార్గంలోకి రాలేకపోతున్నారు కదా సార్, అంటే యేసు ప్రభు వారు మా బోధల ప్రకారం
జీవిస్తున్నారా, ఇరుకు మార్గంలోకి రాలేకపోతున్నారా?
అది ఇరుకు మార్గంలోకి రాలేకపోతున్నారని సార్.
ఆయనేమో శ్రువు అన్నాడు, కానీ ఇలాగేమో బరువు అనుకుంటున్నారా నువ్వు అంటావు?
అవును సార్.
అబ్బా శ్రువు అని ఎక్కడ అన్నాడు చెప్పు
సార్. మత్తయి సువార్త
నువ్వు పూర్తి చేసిన వాక్యమే చదివి, శ్రువు అన్నాడా బరువు అన్నాడా కొంచెం చెప్పు చదువు
సార్. మత్తయి సువార్త 11:30 ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చెప్పారు సార్. మత్తయి 11.
బాగుంది, నా కాడి సులువు నా భారం తేలిక అన్నాడు, కాబట్టి ఇది తేలిక అని తన అంటాడు. బాగుంది, సరే అమేతలు మాట్లాడండి.
సార్ ప్రైజ్ లాడ్ సార్.
సన్ని ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ మత్తయి సువార్త 5:7 ఉన్నాం, ఇరుకు తర్వాత ఏమన్నాడు సంకుచితం అన్నాడు. 5 మనం అష్టధన్యతలు చదువుకుంటూ వచ్చాం. అక్కడ నిజంగా అంత అట్రాక్టివ్ గా లేదు కదా, నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాట పలుకుతారు, ఆకలి దప్పులు, హింసలు, నిందలు, బాధలు. నువ్వెట్లాగా దీన్ని సులువు తేలిక అని అంటున్నావు? ఈవెన్ మత్తయి సువార్తను కోట్ చేసిన 11:28 కూడా ఆయన బరువెత్తుకోండి అంటున్నాడు. ఆయన ఏమో ప్రయాసపడి భారమ సమస్త జనులారా అన్నాడు. ఇప్పటికే నడ్డుంగిపోతుంది అయ్యా అంటే నడ్డుంగిపోతుంగిపోయింది కానీ ఈ బరువు కూడా ఎత్తుకో అంటున్నాడు. నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి అంటాడు, సువార్త చెప్పండి అంటాడు, కుడి జంప మీద కొడుతు ఎడం జంప మీద కొట్టించుకోండి అంటాడు. ఎట్లా దీన్ని సులువు అని నువ్వు అంటున్నావు, కొంచెం నువ్వు ఆలోచించాలి. రవి మాట్లాడు
సార్. నేను మాట్లాడచ్చు సార్?
మాట్లాడు సార్, నేను మాట్లాడు
సార్. యాక్చువల్గా మనం దేవుని రాజ్యం గురించి పూర్తి అవగాహనలోకి రాకముందు ఇవన్నీ కొంచెం కష్టంగానే అనిపిస్తాయి సార్. ఇవి అసాధ్యమని అనిపించేది నా వ్యక్తిగత జీవితంగా చెప్తున్నాను. నిజంగా ఈ అసభ్యులకు వచ్చిన తర్వాత వాక్యం బాగా అర్థమైన తర్వాత మనం రాబోయేటువంటి ఆ జీవితాంతో పోల్చుకుంటే ఇది పెద్ద కష్టమేం కాదు, మనం పడొచ్చు, శ్రమలైనా పడొచ్చు, ఏదైనా జరిగినా కానీ మనం ధైర్యంగా నిలబడొచ్చు అనేటువంటి ఒక దిగింపులోకి వచ్చాం సార్. అందుని బట్టి నేను సులువని అనుకుంటున్నాను సార్. మనం అనుకున్నట్టు అదేం భారమేం కాదు.
నువ్వేమనుకుంటున్నావో కాదు ఇక్కడ, ఇప్పుడు కొంచెం బాగుంది నీకు దానివల్ల కలిగే బహుమానం గొప్పది కాబట్టి ఇక్కడ ఈ ఇరుకు మార్గంలో ఇబ్బందులు పడ్డం నాకు ఇష్టమే, కష్టం కాదు అని అంటావు అంతేనా?
అవును సార్. అవును సార్.
ఇప్పుడు బెటర్గా ఉంది. వాస్తవానికి ఇరుకు సంకుచితం ఇబ్బందులు ఉన్నాయి కానీ బహుమానం గొప్పది కాబట్టి ప్రభు సహాయం కూడా చేస్తాడు. ఆయన సులువు అన్నాడు, తేలిక అన్నాడు. కాబట్టి కష్టమైనా సరే మనం ఇందులో మన వల్ల కాదు అన్న పరిస్థితి కాదు, సమయోచితమైన సహాయం ఉంటుంది కాబట్టి నాకు ఇష్టమే అని అంటున్నాడు. ఇప్పుడు బెటర్ గా ఉంది. సరే రవి మాట్లాడతావా?
సార్ నేను కూడా బ్రదర్ కే చూపిస్తున్నాను సార్. అలానే ఇరుకైన మార్గాన్ని ఎంచుకోబడానికి గల కారణాలు కూడా సార్ దీన్ని పరిపూర్ణంగా అంగీకరించకపోవటమే సార్. అంటే నామకార్థమైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళటాన్ని బట్టి వీరు కూడా విశాలమైనటువంటి మార్గాలు గుండా వెళ్తున్నారు ఎక్కువ మంది. అంటే ఆయన ఆజ్ఞలు భారంగా చూసుకుంటున్నారు సార్, భారంగానే ఎంచుకుంటున్నారు ఆయన ఆజ్ఞల్ని. అందుకనే చాలా మంది కూడా త్రోవ తప్పుతున్నారు. ఆయన మనకి ఆ ఆజ్ఞలు భారమైన తర్వాత ఎందుకంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని ఉంది. అందుకని మనకు అప్పుడు మనకి మన శ్రమల్లో ఆయన తోడుగా ఉంటాడని ఉంది. ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా దేవుడిచ్చే బహుమానం మీద మనం గురించుతాం కాబట్టి మన శ్రమలు
నాకు నెట్ ప్రాబ్లం ఉందో రవికి నెట్ ప్రాబ్లం ఉందో తెలియదు కానీ మధ్యలో కొన్ని వాయిస్ డ్రాప్ అయ్యాయి. నా వాయిస్ ఓకేనా సన్నీ?
సార్ మీ వాయిస్ క్లియర్ సార్. బ్రదర్ కి కొంచెం
మీరు కొంచెం నెట్ చూసుకోండి మధ్యలో. ఈవెన్ సన్నీ చెప్పింది, రవి చెప్పింది, ఇద్దరు చెప్పింది ఒకలాగే ఉంది. అయితే రవి చెప్పింది ఏమర్థమైందంటే నామకార్థ క్రైస్తవులు కూడా విశాల మార్గంలో ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే పూర్తిగా తెలుసుకోక, పూర్తిగా లేకపోవడం వల్ల వాళ్ళు ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతలేదు. క్రైస్తవులే కానీ నామకార్థంగా ఉన్న వాళ్ళు కూడా విశాల మార్గంలో ఉన్నారు అని అన్నాడు. ఇందాక నేను ఒక విషయం లేవనెత్తాను. ఈయనేమో కొద్ది మందే ప్రవేశిస్తారు అన్నాడు, కానీ ప్రపంచ క్రైస్తవ్యం ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నా కాడా వాళ్ళంతా నామకార్థం అండి. వాళ్ళు నిజంగా ఇరుకు మార్గంలో ప్రవేశించినా అందులో నడవట్లేదు, ఈ ద్వారంలో ప్రవేశించినా ఈ మార్గం నడవట్లేదు, కాబట్టి వాళ్ళు మీరు లెక్కలోకి తీసుకోవద్దు అన్నట్టుగా ఉంది రవి చెప్పిన సమాధానం. బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నారు. బాగుంది. ఇరుకు మార్గం సంకుచితమైన దారి అంటే శిష్యుడు ఎదుర్కొనే కఠినమైన జీవితం, హింసకు సాదృశ్యం, మిషనరీ జీవితాలు అలా ఉన్నాయి. మనం కంఫర్ట్ జోన్ లో ఉండి ఉంటే ఇరుకు మార్గంలో ఉన్నామే అని ఎలా ఇది ఎలా అనుకోవాలి అని సందీప్ యూత్ కోఆర్డినేటర్ అంటాడు. బాగుంది. మిషనరీ జీవితాలు, శిష్యత్వం, కఠినమైన జీవితాలు, అది ఇరుకు మార్గం. కానీ దేవుడు నాకు కారు ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కలిసి వచ్చింది లాభాలు, నేము, ఫేము, కంఫర్ట్ జోను, ఇదంతా ఎట్లా ఇరుకు మార్గం అయింది అని అంటున్నాడు. మంచి ప్రశ్న, దాన్ని మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మిగతా అలా మాట్లాడచ్చు, టీం సభ్యులు మాట్లాడచ్చు. కొంచెం మీరు పెట్టే వాళ్ళు ఇంగ్లీషులో పెట్టకుండా తెలుగులో పెట్టండి, ఎందుకంటే కొన్ని దోషాలు ఉన్నప్పుడు అది సరిగ్గా అర్థం కాదు, అదొకటి కొంచెం చూడాలి. శ్రమలు లేకుండా బతుకుతున్నామంటే విశాల మార్గంలో ఉన్నట్లేనా? సందీప్ అడిగిన ప్రశ్న, జోర్షా అడిగిన ప్రశ్న. కంఫర్ట్ జోన్, శ్రమ లేకుండా ఉంటే మనం ఇరుకు మార్గంలో ఉన్నామా విశాల మార్గంలో ఉన్నామా అని అడుగుతున్నారు. బాగుంది, మంచి ప్రశ్న. విక్టర్ పాల్ కూడా అదే అంటాడు, శ్రమ లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటే విశాల మార్గంలో ఉన్నామని అనుకోవాలి సార్. అంతే తెలియజేశాడు ఈయన. నువ్వు లాభాల కోసం మాట్లాడుతున్నావంటే నువ్వు విశాల మార్గంలో ఉన్నావు, జాగ్రత్త అన్నాడు. క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కానీ వారిలో విశ్వాసులు కొందరే. ఆ స్టేట్మెంట్ కాదు, క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కానీ వారిలో శిష్యులు విశ్వాసులు అంటే క్రైస్తవులు, విశ్వాసులు ఒకటే అవుతారు, శిష్యులు అంటే ఇంకా వెంబడించేవారు. ఓకే, చాలా మంది ఉన్నారు కానీ ఆయన మాటల ప్రకారం జీవించలేక ఇరుకు మార్గంలోనే ఉన్నారు. ఇరుకు మార్గంలోనే ఉన్నాము అని భ్రమపడుతూ అక్రమంలో జీవిస్తున్నారు, వారు లెక్కలోకి రారు అని రెక్క అంటారు. కాబట్టి మీరు ప్రపంచంలో క్రైస్తలు ఎక్కువ మంది ఉన్నారు అన్నదాన్ని పరిగణన తీసుకోవద్దండి అని అంటుంది. మీరు మాట్లాడేదాకా నేను చదువుతా ఉంటాను, నేను చదువుతున్నాను కాబట్టి మీరు కామ్గా ఉన్నారు. మీరు మాట్లాడేలోపు ఈ గ్యాప్ లేకుండా బోర్ కొట్టకుండా నేను చదువుతున్నాను. ఈలోగా మీరు ట్రైనింగ్ టీమ్, స్టడీ టీం వాళ్ళు ఏమైనా రెండు వచ్చినారు మీద మాట్లాడితే మాట్లాడండి. నామకార్థ క్రైస్తవులు విశాల మార్గంలోనే ఉన్నారు ప్రదీప్ వరంగల్ నుంచి అంటాడు. బాగుంది. మధుకర్, బై డిఫాల్ట్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్ డ్యూ టు దేర్ బయాలజికల్ పేరెంట్స్ బట్ లీడింగ్ ఈజీ లైఫ్. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు కానీ వాళ్ళు సులువైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు, వాళ్ళు ఆ ఇరుగు మార్గంలో లేనట్టే అని అంటాడు. బాగుంది. ఇక్కడ సుసన్న, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా? మనం ముందుకెళ్ళొచ్చా?
ఇంకొక చిన్న డౌట్ ఉందండి అందులోనే. ఇరుకు ద్వారం అంటే అర్థమైంది కానీ అందులో సంకుచితమే అంటే కష్టమై ఉన్నది అన్న వరకు క్లారిటీ వచ్చింది. దాన్ని కనుగొనేవారే కొందరు అంటున్నారన్న, ప్రవేశించేవారు కాదు, అసలు కనుక్కునేవారే కొందరు అంటున్నారు కదా, దాని గురించి కొంచెం.
అందులో ప్రవేశించేవారు కొందరు, దాన్ని కనుగొనేవారే కొందరు అన్న మాట రాయబడింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మేబీ నేను మార్చిలా అడగొచ్చేమో. యేసుక్రీస్తు ప్రభు తెలియంది ఎవరికి? బైబిల్ కొరకు తెలియంది ఎవరికి? కానీ దాన్ని కనుగొనే వాళ్ళు కొందరే అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అని సుసన్న అడుగుతుంది. ఏమైనా మాట్లాడతారా
సార్ దానికి? అదే యోహాన్ సువార్త 10:7-9 అన్నాం కదా సార్, గొర్రెలు పోవు ద్వారము నేనే ద్వారం అని. కాబట్టి యేసు ప్రభువుని చాలా మంది అంగీకరించట్లేదు కదా సార్, తెలుసు కానీ అంగీకరించరు కదా సార్ అనుకుంటున్నాను సార్.
తెలుసు కానీ అంగీకరించరు. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారు? కనుగొనేవారు కొందరే అన్న మాట దగ్గర అందరికి తెలుసు కానీ దాన్ని అంగీకరించే వాళ్ళు కొందరే అని అంటాడు సన్ని. బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా?
సార్ ప్రైజ్ లేడ్ సార్ సార్ ఇక్కడ మనం చూసినట్లయితే
ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, 8 మంది స్టడీ టీమ్ గా ఉన్నారు, ఎవరైతే కామ్ గా మాట్లాడకుండా ఉన్నారో మీరు మాట్లాడేదాకా మిమ్మల్ని బైబిల్ స్టడీలోంచి పక్కన పెట్టాం. సో మీరు కంపల్సరీ ఛాన్స్ తీసుకుని మాట్లాడాలి. మాట్లాడకుండా కామ్ గా ఉన్నారంటే నెక్స్ట్ బైబిల్ స్టడీలో కూడా మిమ్మల్ని కూర్చోబెడతాం. మీరు మాట్లాడటం ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం.
సార్ ప్రైజ్ లేట్ సార్. ఆ కనుగొన్న వారి కొందరా అంటే నాకు ఎలా అర్థమైందంటే సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, యవనస్థుడు యేసు ప్రభుని వెంబడింప కోరినప్పుడు ఆయన అడుగుతాడు సార్, అన్ని నేను పాటిస్తున్నానంటాడు. చివరికి ఒక మాట అంటాడు, నీ ఆస్తి అమ్మి భేదలకు ఇచ్చి రమ్మని అంటాడు సార్. అప్పుడు అతను వెంటనే మత్సరపడి వెళ్ళిపోతాడు సార్ తిరిగి. అలా చాలా మంది కూడా ఆ మార్గాన్ని వీరుకున్నటువంటి ఆస్తులను బట్టి కానీ వారికి ఉన్న అధికారాన్ని బట్టి కానీ ఇంకా ఏదన్నా కానీ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీని బట్టి కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, అంగీకరించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అనుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
రవి బాగుంది కానీ, వాస్తవానికి డబ్బున్నవాడికి, పేరు ఉన్నవాడికి, తెలివి ఉన్నవాడికి, లోకాన్ని అనుభవించాలనుకున్నవాడికి ఇది అనుకూలమైన మార్గంగా ఉంటే ఎక్కువ మంది వస్తారు. డబ్బులు వేసుకోవాలి, కష్టపడాలి అన్నమాట వాళ్ళ అంగీకరించి కష్టం అవుతుంది. కానీ ఎక్కువ మంది రాలేకపోతున్నారు దానికి. అన్ను అంటున్నావు డబ్బున్న వాళ్ళకి వీళ్ళందరికీ, ఏదో ఈ మార్గం ఎట్లా ఉంది? కరుకుగా, ఇరుకుగా, సన్నగా, చిన్నగా, ఎందుకు అంత నారో మైండ్తో మాట్లాడుతున్నాడు ఆయన? విశాల హృదయంతో అందరికి ఉపయోగపడేటట్టుగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే బాగుంటుందేమో కదా
సార్. దానికి లోకానుసారంగా మనం అనుకుంటాం కదా సార్, ఫస్ట్ కష్టాలు అనుభవిస్తే తర్వాత సుఖం వస్తుంది, ఫస్ట్ సుఖం పడితే తర్వాత కష్టాలు వస్తాయని లోకానుసారంగా మాట్లాడుకుంటాం సార్. అట్లా తీసుకొచ్చేయమనుకుంటున్నాను సార్.
జనరల్ గా నేనేమంటాను, నీకు ప్రైవేట్ ఉద్యోగం కావాలా గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటారు. ఎందుకురా బాబు అంటే గ్యారంటీ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. నీకు క్రైస్తవ్యం కావాలా వేరే మతం కావాలంటే వేరే మతంలోనేమో నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరగొచ్చినట్టుగా ఉంది, ఇక్కడేమో అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అట్లాంటి అప్పుడు ఎక్కువ మంది రారు కదా. యేసుక్రీస్తు ప్రభువు లిబరల్ గా ఉంటే బాగుండేది కదా, ఎందుకు ఆయన లిబరల్ గా లేకుండా ఎంత నేరోగా ఎంత కష్టంగా ఈ మార్గాన్ని పెట్టాడు? మీరేమనుకుంటున్నారు
సార్? చిన్న ఎగ్జాంపుల్, చిన్న రిఫరెన్స్ సార్, మత్తయి 16:24 అధ్యాయంలో ఇలా అంటారు సార్, ఎవడైనా నన్ను వెంబడింపిస్తే తన తాను ఉపేక్షించుకోవాలి, సిలువెత్తుకోవాలి, ప్రాణం పోగొట్టుకోవాలి నా ద్వారా నా నిమిత్తం. సో అప్పుడు మాత్రమే ఆయన దగ్గర నా ఈ లోకంలో తన నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే పరలోక రాజ్యంలో తన ప్రాణం ఉంటుంది అన్నట్టుగా మాట్లాడతారు సార్. సో వీటన్నిటిని బట్టి చాలా మంది ఇరుకుగా దాన్ని అనుకుంటున్నారు సార్, ఇరుకుగా అనుకుంటున్నారు. సో అందుకనే ఇరుకైన మార్గంగా చాలా మంది పోల్చుకున్నారు సార్. దేవుడు అంటాను కూడా ఏంటంటే సార్, బయట ఉన్న అంటే ఈ యొక్క దాన్ని ఎవరైతే ఈ ఉపేక్షించుకుంటే వారికి ఇరుకుగా ఉంటుంది సార్, ఉపేక్షించుకోకపోతే ఉపేక్షించుకుంటే అది దేవుని రాజ్యానికి మనం వెళ్తాం అన్నట్టుగా దేవుడు చెప్తున్నారు సార్. అది ఇరుకుగా అనిపిస్తుంది సార్.
బాబు ఇరుకుగా అనిపిస్తుందా, ఇరుకుగా ఉందా? అనిపిస్తుంది అంటే సరే, వాళ్ళు చూసే దృక్పథం తప్పు అనుకుందాం. ఇరుకుగా ఉందా, ఇరుకుగా అనిపిస్తుందా ఈ మార్గం? మిగతా మాట్లాడండి.
అన్న ప్రభువే చెప్తున్నారన్నది ఇరుగ్గా ఉండిద్ది అని
ఆయన అన్నాడు. ఇరుకు అన్నాడు ఆయన, ఇరుకు అన్నాడు ఆయన, ఏమో సంకుచితం అన్నాడు. నేను నా ప్రశ్న ఏంటంటే ఎందుకు అట్లా పెట్టాడు? అలా పెట్టకుండా లిబరల్ గా ఉంటే బాగుండేది కదా, ఫ్రీడమ్ ఉంటే బాగుండేది కదా. లేకపోతే ఇప్పుడు నువ్వు చదివిన వాక్యం ఎంత భయంకరమైన వాక్యం, ఎవడైనా వెంబడించాలంటే కిరీటం పెట్టుకోండి అంటే బాగుంటది, సిలువెత్తుకోండి అంటాడు. మీరు నేను మీకు ఇంకేమైనా హెల్ప్ చేస్తానంటే బాగుంటది, మిమ్మల్ని మీరు తృణీకరించుకోండి అంటాడు. ప్రాణం పోగొట్టుకోండి అంటాడు. ప్రాణాలు కాపాడుతానంటే ఎవడైనా వస్తాడు, ప్రాణం పోగొట్టుకోనండి ఎవడొస్తాడు? ఎందుకు ఇట్లా పెట్టాడు అని అడుగుతున్నాను ఆ ప్రశ్న
సార్. దేవుడు సార్వభౌమత్వం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఇష్టం కదా సార్. తర్వాత ఇంకో విషయం అంటే మనుషులను ఫ్రీగా వదిలిస్తే ఇంకా పాపాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్. అట్లా ఫ్రీగా వదిలేయటం వల్లే అవవాదంలో స్టార్టింగ్ లో పాపంలో పడ్డారని నా అభిప్రాయం సార్. అందుకని దేవుడు అట్లా కండిషన్స్ పెట్టాడు అనుకుంటున్నాడు సార్.
మీ ఎలా అనొచ్చాము? యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వాళ్ళకి స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు అని అన్నామా నువ్వు నీ మాటను బట్టి?
అది మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది సార్. స్వతంత్రం ఎందుకు ఉండదు సార్, ఉంటుంది. మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది సార్.
నువ్వు ఎట్లా ఫీల్ అవుతుంది చెప్పయ్యా?
నేనైతే ఫ్రీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను మార్గాన్ని అనుసరిస్తున్నాను కదా సార్. లేకపోతే ఇక్కడ రాకుండా లోకంలోనే చాలా సంతోషం అనుకుని ఫీల్ అయినట్లయితే అక్కడికి వెళ్ళిపోయేవాడు కదా సార్.
ఇప్పుడు మీకు లోకంలో సంతోషంగా ఉందా లేకపోతే సంఘంలో సంతోషంగా ఉందా?
అంటే దేవుని రాజ్యాన్ని ఆలోచిస్తూ వెళ్తున్నాం కాబట్టి ఇందులోనే సంతోషం మనం వెతుక్కుంటున్నాం సార్. నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను సార్.
సంతోషం లేదు కానీ వెతుక్కుంటున్నా అనుకోవచ్చా?
అలా కాదు సార్. యాక్చువల్ గా లోకల్ ఉండేటప్పుడు సంతోషం మనం ఫీల్ అవుతాము, ఫీల్ అవ్వడానికి కానీ తర్వాత చాలా బాధ అనిపిస్తుంది సార్, ఎందుకు ఇట్లా ఏంటని. ఇందులోకి వచ్చిన తర్వాత మనకు ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది సార్. వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంటది.
చాలా చక్కగా మాట్లాడారు. నేను ఒకసారి సజీవ వాహిని కమెంటేటర్స్ కూడా కొన్ని విషయాలు టచ్ చేశారు. ఇక మనం డిస్కషన్ అంత ఇక్కడ అయిపోయింది కాబట్టి నేను సజీవ వాహిని నుంచి కొన్ని మాటలతో పూర్తి చేస్తాను, తర్వాత కూడా మీరు ఇంకా బెటర్ గా ఆలోచించగలుగుతారు. ఇలా అన్నారు, ఈ ద్వారం దారి రెండు ఇరుకైనవే, వీటిలో ప్రవేశించే వారు లోక సంబంధమైన సామాను సరంజామ అంతటా తమ వెంట తీసుకువెళ్ళలేరు. పాపం, స్వార్థం, ఇతర దేవుళ్ళు, ఇతర మార్గాలు అన్నిటినీ మనం వెనక విడిచిపెట్టాలి. దీన్ని మత్తయి సువార్త 29:30 పోల్చాడు. ఎంత ఘోరమైన వాక్యం అంటే ఈ వాక్యం మత్తయి సువార్త 29:30, నీ కన్ను అభ్యంతర పరిస్తే పెరికేసుకో, నరికేసుకో, తీసేసుకో అన్నాడు. కాబట్టి ఇక్కడ కఠినంగానే ఈ మార్గం ఉంది. ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా జీవించటం, పాపం, స్వార్థం ఇవన్నీ లేవు ఈ మార్గంలో అని ఇక్కడ అన్నారు. తర్వాత ఇరుకు ద్వారంలో ప్రవేశించి నడవాలంటే పశ్చాత్తాపం, పరిత్యజించుకోవటం, తర్వాత వినయ భావం తగ్గించుకోవటం, ఏకైక నిజ దేవుని పరిపాలన అంగీకరించటం, ఆయన పాలనలోకి రావటం అవసరం, ఇవన్నీ ఉండాలట. ఇవి ఉండాలి కాబట్టి ఈ మార్గంలో రూల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు అన్నట్టుగానే యేసు ప్రభు తానే దేవుని రాజ్యానికి ద్వారం, మార్గం కూడా సన్నిహం దాకా చెప్పాడు. తర్వాత ఆయనలో నమ్మకం అవసరం అన్నారు. ఇది బాగా అర్థమవుతుంది, ఇది బాగా అర్థమవుతుంది. అయితే క్రీస్తుపై నిజమైన నమ్మకానికి పశ్చాత్తాపం, స్వార్థ త్యాగం, దేవునికి లోబడాలన్న మనసు జతగా ఉంటాయి. ఇవి లేకపోతే ఆ విశ్వాసం యథార్థమైంది ఎట్లా అవుతుంది? ఇక్కడ ఈ దేవుని ఇరుకు దారి జీవానికి నడిపిస్తుంది. ఇది అది ఆధ్యాత్మిక జీవం, దేవునితో అనంత జీవం. ఇక్కడ ఇది ఈ మాట కొంచెం మీరు ఆలోచించాలి. ఏమంటున్నారంటే ఇది ఇరుకే కానీ రిజల్ట్ గొప్పదే, ఇది ఇరుకే కానీ మనం అనంత జీవాన్ని సంపాదించుకునేది ఇక్కడే. కాబట్టి అది ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కష్టంగా అనిపిస్తుంది, కానీ దాని ఎండ్ నిత్య జీవం, దాని ఎండ్ అనంత జీవం, దాని వల్ల వచ్చే లాభం గొప్పది. పౌలు కూడా మనం పొందబోయే బహుమానం ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు అనేశాడు. కాబట్టి అష్టధన్యతల్లో కూడా కష్టమైన మాటలు మాట్లాడుతూ ధన్యులు మీరు ఓదార్చబడతారు, ధన్యులు మీరు దేవుణ్ణి చూస్తారు, ధన్యులు బహుమానాలు శ్రమ పడ్డప్పుడు ధన్యులు మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది. రిజల్ట్ చాలా గొప్పదే, రిజల్ట్ చాలా గొప్పది. కాబట్టి ఇరుకు మార్గంలో వెంబడించడానికి మనం ఏమి ఆలోచించాల్సిన పని లేదు. ఇరుకు మార్గంలో చివరిలో చాలా లాభాలు ఉన్నాయి, దాన్ని మాట్లాడుతున్నారు. తర్వాత ఈ మాట కొద్ది మంది అన్న మాట దగ్గర, ఈ లోకంలో అపారమైన జన సమూహాలతో పోల్చి చూస్తే ఇరుకు దారిని చూసి ప్రవేశించేది కొద్ది మంది. చాలా మంది యవనస్తులు మనం దాకా మాట్లాడినట్టుగా ఇది కష్టంగా ఉంటుంది, తొందరగా రారు కూడా, ఎందుకంటే దాన్ని కోరేది వెతికేది కొద్ది మంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా కష్టమే. ఇంకా రాయబడ్డ మాట ఇక్కడ, దేవుని మార్గాన్ని కనుగొనే కొద్ది మంది ఎవరంటే అన్నిటికంటే ప్రధానంగా అదే కావాలని ఆశించి అది దొరికే వరకు విశ్రమించిన వారు. దీన్ని కనుగొనడానికి అన్వేషణ కావాలి అని మాట్లాడుతున్నాడు. విశాల మార్గం కోసం మంచి విషయాలు ప్రస్తావించారు. విశాల మార్గం కోసం ఏమంటారంటే ఎక్కువ మంది విశాల మార్గంలో ఉన్నారు. ఇది ఇహలోక మార్గం, పాపుల మార్గం, అనేక మంది దేవుణ్ణి పూజించే మార్గం, లేదా అసలు దేవుణ్ణే లెక్క చేయని మార్గం. ఇది మనుషులు భ్రష్ట స్వభావాన్ని అనుసరించి ప్రవర్తించే మార్గం. దేవుని ఇష్టం ఏమిటని చూడకుండా మనుషులు తమకిష్టం వచ్చినట్లు చూసే మార్గం, చేసే మార్గం. సత్యం ఏంటో తెలియని మార్గం, నిజ మార్గమైన యేసు ప్రభును తిరస్కరించే మార్గం. అయితే ఇంత స్వేచ్ఛగా ఉండి ఇష్టం వచ్చినట్టుగా ఉండే ఈ మార్గం, దాని అంతం నాశనమే. అంటే నాశనం అంటే చచ్చిపోతారని కాదు, ఆత్మ సంబంధమైన మరణం. అది అగ్ని సరస్సు అన్నాడు, అగ్నిగుండం అంటున్నాడు, దాని అంతం భయంకరం. కాబట్టి యేసు ప్రభు మనుషులను ఇరుకుదారిలో ప్రవేశించాలన్నాడు. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చాడు, నీ ఇష్టం, ఎంపిక చేసుకో, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయని అన్నాడు. దాన్ని మెచ్చుకోవడము, దాని గురించి ఊహాగానాలు చేయడమో కాదు, అందులో ప్రవేశించాలి. ఆయన శిష్యులు ఇప్పుడు అందులో ప్రవేశించారు, మిగతా వాళ్ళని చూడ్ చేసుకోమని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ లూకాసు వార్త 13:24 చాలా చక్కటి మాట, సేమ్ వెర్స్ ఒకరు చదవండి ట్రైనింగ్ టీవీ వాళ్ళు స్టడీ టీవీ నుంచి లూకా 13:14 Matthew 7:13 రిలెవెంట్ ఇంకా ఇంకా బెటర్ గా ఉంటది మన అండర్స్టాండింగ్ కోసం.
సార్ లూకా 13:24 సార్.
Yes, brother.
ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను.
కాబట్టి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఏమర్థమైంది ఇక్కడ ఈ వాక్యం మీద మాట్లాడుతాను. పదమూడు 13:24 ఏమన్నా నీకు ఏమైనా బెటర్ అండర్స్టాండింగ్ ఇచ్చిందా అంటే ఇక్కడ వాడబడ్డ పదాలైతే పోరాడండి అనేసాడు. ఇక్కడ పోరాడాలి, అందులో ప్రవేశించడం పోరాడమే, దాన్ని కనుగొనే వాళ్ళు కొందరే దాన్ని చూడగానే అబ్బే ఇది నాకు వద్దండి నా వల్ల అయ్యేది కాదు అని పక్కన పెట్టేసేవారు కూడా చాలా మంది ఉన్నారు అని ఈ వాక్యాలు మాట్లాడుతున్నాయి. ఇక్కడ మాట్లాడు సార్.
సార్ మీరు ఇందాక అన్నారు కదా సార్ ప్రపంచంలో క్రైస్తవు ఎక్కువ ఉంది అని, యాక్చువల్ గా అందరూ ఇట్లాగే పోరాడాలని వచ్చారు సార్, కానీ చాలా మంది ఇది కష్టం అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారని దీని ఈ వాక్యాన్ని బట్టి అర్థం అవుతుంది సార్ నాకు. అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నానంటే ప్రపంచంలో క్రైస్తవం ఎక్కువ ఉంది మాట కరెక్టే, కానీ అందరూ దాంట్లో పోరాడలేక వ్యాసదారులుగా ఉండిపోయి లోకానుసారం ఉండిపోతున్నారని నేను అనుకుంటున్నాను సార్.
బాగుంది అమ్మా సుసన్న, నీకేమైనా సమాధానం వచ్చిందా?
అన్నా థ్యాంక్ యూ అన్నా, వచ్చిందన్నా. అయితే నేను కూడా కొంచెం స్టడీ చేశాను మీరు చెప్పిన పాయింట్ కాకుండా, ఆ పోరాటం ఏంటి ఎలా పోరాటం ఉంటది అనేది చూసినప్పుడు ధన్యతల్లో చెప్పబడిన జీవితం, ఆ ధన్యతలు ఏ విషయాలు అయితే మనం ఫస్ట్ కొండనాథ ప్రసంగంలో స్టార్ట్ చేశామో అవి ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పి నేను చదివాను, అది కూడా నేను యాడ్
చేయాలనుకుంటున్నాను. ధన్యతల్లో అష్ట ధన్యతలు నిజంగా ఈ కొండ మీద ప్రసంగంలో ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇది ఇరుకు, ఇక్కడ దీనులు, ఇక్కడ ఆకలి దప్పులు, ఇక్కడ దుఃఖపడేవారు, ఇక్కడ శ్రమ పడేవారు, హింస పొందేవారు, అలాగే ఉన్నాయి. అలాగని చెప్పి అక్కడే జీవం ఉంది, అక్కడే దేవుడిని చూసే అవకాశం ఉంది, అక్కడే బహుమానాలు వస్తాయి, అక్కడే పరలోకంలో మనం ప్రవేశించడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు చూడగానే చిన్నగా ఉంది అని చాలా మంది ఆగిపోతున్నారు, నారోగా ఉంది, లిబరల్ గా లేదు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంటే మనం ఇష్టానుసారంగా జీవించడం కుదరదు అనుకుంటున్నారు, గాని వేరే ఆప్షన్ లేదు. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు పరలోక దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండాలి, పాపం ఆయనకి ఇష్టం లేదు, పాపం చేయకూడదు, ఆయన అలాగే మాట్లాడతాడు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అలాగే మనం ఉండాలి, లేకపోతే యూ విల్ లూజ్ ది ఎటర్నిటీ అని చాట్ బాక్స్ లో కూడా మాట్లాడుతున్నారు. బాగుంది, ముందుకెళ్దాం. చాలా చక్కగా ఇరుకు మార్గం కొరకు, విశాల మార్గం కొరకు, ఇరుకు ద్వారం కొరకు, విశాల ద్వారం కోసం మనం డిస్కస్ చేయగలిగాం. ఇంకేమైనా రేపుతో మనం కంప్లీట్ చేయాలి, ముందుకెళ్ళలేదు, టైం కూడా అయిపోయింది. ఏమైనా 15:16 మీద, 15:16 రత్నం శేఖర్ తన పోర్షణం 15:16, 17, 19, 20, 21, 22, 23 వరకు కూడా ఒకటే పాయింట్ మాట్లాడుతున్నాడు. మనం ఏమైనా 2 పాయింట్ టచ్ చేయగలిగితే 23 వచ్చిన వరకు ఎలైన్ అయిపోతాయి. ఈ పాయింట్ మీద మీరు కొంచెం ఆలోచించండి. ఇక్కడ 15 నుంచి ఏమైనా మీరు మాట్లాడతారా?
సార్ యాక్చువల్ గా నాకు ఇక్కడ స్టడీ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే, మన కొండ మీద ప్రసంగంగా దీన్ని మనం తీసుకుంటాం కదా సార్, తీసుకునేటప్పుడు 5-6 అధ్యాయులు ఏంటంటే కేవలం అక్కడున్న జనాంగం ఉద్దేశించి యేసు ప్రభు గారు మాట్లాడారు. 7 అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి నాకు ఏమర్థమైందంటే, అప్పుడు కొంతమంది బోధకులు ఉన్నారు సార్, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వారిని హెచ్చరించాలనే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడారు అని నాకు అర్థమైంది సార్ నేను చేసిన స్టడీని బట్టి సార్. అంటే మీరు బోధకులుగా ఉండేటప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళ గురించి మీరు ఎట్లా జాగ్రత్త పడాలి అనేది కంపేర్ చేస్తూ జనాలు అట్ ద సేమ్ టైం శాస్త్ర పరిచయాల గురించి కూడా కలిపి మాట్లాడారని నేను అర్థం చేసుకున్నాను సార్.
మాకు అర్థం కాకపోతే 2వ సారి చెప్పాలి, మొదటిసారి చెప్పింది అర్థమైంది,
అక్కడ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, జన సమూహంతో కాదు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు అని శని అంటాడు. ఇదేదో నాకు తేడాగా అనిపించింది. మీతో మాట్లాడండి
సార్. ప్రైజ్ లాడ్ సార్.
జరాజు
సార్, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడని దేవుడు మనకు చెప్తున్నట్లుగా నేను అర్థం చేసుకున్నాను సార్. వాళ్ళు వస్తారు కానీ మీ మధ్యకి, వారు వచ్చి వారి విధానాలను కనిపెట్టడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వారు వస్తారు కాబట్టి జాగ్రత్త పడుడి అని దేవుడు చెప్పినట్లుగా నాకు అర్థమైంది సార్.
వాళ్ళ గురించిన జాగ్రత్తలు అక్కడ ఉన్న వాళ్ళకి, శిష్యులకి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకేమైనా మాట్లాడతారా
సార్? నాకు ఇందులో క్వశ్చన్ ఉంది సార్.
అడుగు.
అబద్ధ ప్రవక్తల్ని మనం ఎలా గుర్తుపట్టాలనే ప్రశ్న ఉంది సార్ నాకు. దానికి ఏమైనా క్లారిటీ
ఇస్తాను. అబద్ధ ప్రవక్తని ఎలా గుర్తుపెట్టాలి అన్నది సన్నీ ప్రశ్న. ఎవరైనా సహాయం చేస్తారా?
అన్న కింద వచనాలు చదువుకుంటా వెళ్తే వాళ్ళు చెడ్డ చెట్ల లాంటి వాళ్ళు, వాళ్ళు మంచి ఫలాలు ఫలించరు, చెడ్డ ఫలాలే ఫలిస్తారు. సో వాళ్ళని మేము ఎట్లా గుర్తుపట్టాలంటే వాళ్ళ ఫలాలను బట్టి మీరు గుర్తుపట్టండి అని ప్రభు చెప్పారన్న.
కింద యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ గురించిన హెచ్చరికే కాదు, వాళ్ళని పసిగట్టే విషయాలు కూడా చెప్పాడు. అందులో ఏమన్నా కొంచెం వివరణిస్తావమ్మా కృప? అంటే ఫలాన్ని బట్టి గుర్తుపట్టాలి అన్నకాడ ఎట్లాగా, ఎట్లాగా దాన్ని నువ్వు ఎలాగా గుర్తుపట్టగలుగుతావు దీని ఆధారం చేసుకోండి?
అంటే వారి జీవిత విధానం మంచిగా ఉండదన్న. చెప్పడం మాత్రం చెప్తారు కానీ నైతికమైన జీవితం జీవించరు. ప్రభుకి ఇష్టమైన
క్రియలు, నువ్వు మాట్లాడేది ఏంటంటే మాటల వరకు గొప్పగా ఉంటాయి కానీ క్రియలు అలా ఉండవు. ఫలాలు అన్నకాడ వాళ్ళ క్రియలు అని నువ్వు అంటావు. బాగుంది. ఇక్కడ కృప ఈ అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉంటే ఇందాక శని అన్నట్టుగా వాళ్ళకి ఏసయ్య బోధ చేస్తున్నట్ట, లేకపోతే వాళ్ళ గూర్చి అక్కడున్న శిష్యులకు జన సమూహానికి యేసుక్రీస్తు ప్రభు హెచ్చరికలు చేస్తున్నట్ట?
అక్కడ ఉన్న జన సమూహం అంతటికి
చెప్తున్నారన్న. ఇక్కడ కనిపించేది ఏంటంటే ఇందాక దీన్ని ప్రారంభించేటప్పుడు కృపానే మాట మాట్లాడింది, ఇక ఆయన ప్రసంగానికి ముగింపు మాటలు. ఆ ముగింపు మాటల్లో ఆయన ఇరుగు మార్గం కొరకు మాట్లాడుతున్నాడు, అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడుతున్నాడు అని తను మాట్లాడుతుంది. దీన్ని మనం ఆలోచించాలి. ఇంకేమైనా మాట్లాడతారా? అబద్ధ ప్రవక్తల కోసం ఏమైనా మాట్లాడతారా ఇక్కడ?
ప్రైజ్ లాడ్ సార్.
రవి
సార్, పాత నిబంధన నుంచి ఒక రిఫరెన్స్ తీసుకోవచ్చు సార్?
పాయింట్ చెప్పి తర్వాత రిఫరెన్స్ కిందకి.
సార్, అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు వారు జీవితాన్ని దేవునికి అనుగుణంగా దేవుని వాక్యానుసారంగా జీవించరు సార్. అలాగే వారు బోధించే బోధ కూడా దేవునికి కాకుండా, దేవునికి మహిమ తెచ్చేది కాకుండా వారికి మహిమ తెచ్చేటట్టుగా ఉంటాయి సార్. ఎక్కువగా వాళ్ళు దర్శనాలని, వాళ్ళు తప్పుదోవ పట్టించేటట్లుగా మాట్లాడతారు సార్. కాబట్టి వాళ్ళని ఆ విధంగా మనం గుర్తించవచ్చు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారు మాట్లాడుతూ ఉంటారు సార్ ఎక్కువగా. ఆ విధంగా మనం గుర్తించవచ్చు సార్.
వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడతారు. బాగుంది. మీ రిఫరెన్స్ చదువు, మీ రిఫరెన్స్ కూడా కోడ్చి
సార్. ఇర్మియా 23 సార్, 23:32 సార్. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుతూ అబద్ధముల చేత మాయా ప్రకాపం చేత నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధనై ఉన్నాను. మాట్లాడతారు.
దర్శనాలు, జనాన్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. బాగుంది. ఇక్కడ మీరు ఈ ప్రశ్న తన్ని, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా? ఎలా గుర్తుపట్టాలి అన్నావు, దాని మీద కొంత మాట్లాడారు
సార్. సిస్టర్ చెప్పినట్టు ఒక క్లారిటీ వచ్చింది సార్. వాళ్ళు మాటలైతే చెప్తారు కానీ చేతలు చెయ్యరు అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. కాకపోతే అక్కడ డౌట్ కలిగింది సార్. ఇప్పుడు వారి ఫలాలు అనే దగ్గర వారి ఫలాలు అంటే భూమి మీదే వాటి ఫలాలను బట్టి మనం వాళ్ళని గుర్తుపట్టాలా, లేకపోతే పరలోకంలో వాళ్ళ ఫలాలను బట్టి గుర్తుపడతామా అనేది ఒక డౌట్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది ఫేమస్ అయిన వాళ్ళు చాలా లగ్జరియస్ గా ఉంటున్నారు, అంటే అదే వాళ్ళ ఫలం అని అనుకోవాలా, ఎట్లా గుర్తుపట్టాలనేది నాకు చాలా కొంచెం డౌట్ గానే ఉంది సార్. అది
పరలోకంలో వాళ్ళను గుర్తుపట్టడానికి పరలోకంలో వాళ్ళు ఎందుకుంటారు చెప్పు, అబద్ధ ప్రవక్తలు ఉండరు, భూమి మీదే నువ్వు గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి అన్నది చెప్పండి బాబు, లేకపోతే నేను మోసపోతాను కదా. చాలా మంది ఏమో పాపులర్ గా కనబడతా ఉన్నారు, ఇక్కడ ఏమో ఆ పాపులారిటీ ఇవన్నీ ఇక్కడ ఉండవని చెప్పి రాయబడింది, అలా అర్థం చేసుకోమంటారా అని అడుగుతున్నాడు సన్నీ. సన్నీ కొంచెం హెల్ప్ చేస్తారా
సార్? ఇప్పుడు 21:7, 21:22 లో ఉందిగా సార్, వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నా నామం అద్భుతం, మీ నామం అద్భుతాలు చేశాను అని చెప్తా ఉంటారు కదా సార్, దయ్యాలు వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము అని అంటారు. మీకు ప్రవేశం లేదని దేవుడే స్వయంగా చెప్తారు సార్. అంటే ఇక్కడ అద్భుతాలు చేసినంత మాత్రాన, స్వస్థతలు చేసినంత మాత్రాన, దయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రాన నా బిడ్డలు మీరు కారు, నా వాక్య ప్రకారంగా మాత్రమే జీవించినప్పుడు మాత్రమే, నా చిత్తాన్ని చేసినప్పుడు మాత్రమే నా బిడ్డలు అవుతారు, నా చిత్తాన్ని చేయకుండా మీ చిత్తాన్ని మీరు చేసుకుంటే నా బిడ్డలు మీరు కారు, కాబట్టి మీకు ప్రవేశం లేదు అంటారు సార్. దాన్ని బట్టి మనం దయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రాన వాళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు నిజమైనటువంటి సేవకులు, అద్భుతాలు చేస్తాం, దాన్ని మనం రూఢి చేసుకోకూడదు సార్, మనం నమ్మకూడదు దాన్ని, అంటే దాన్నే బేస్ చేసుకోకూడదు. అద్భుతాలు చేసినంత మాత్రాన నిజమైన సేవకుడని, స్వస్థతలు చేసినంత మాత్రాన నిజమైన సేవకుడని మనం డిపెండ్ అయిపోతా ఉంటాం సార్. ఇంతకన్నా గొప్ప సేవకుడు లేకపోలేదు అంటాం, కానీ దేవుడే స్వయంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్, వాళ్ళకి ప్రవేశం లేదని. ప్రైజ్లెడ్ సార్.
చాలా చక్కగా రవి మాట్లాడాడు అందులో. 21:22 లో యేసుక్రీస్తు ప్రభు ఇంకా వివరణ ఇచ్చాడు వాళ్ళు. ఇది ఇంకొక ప్రశ్న అవుతుంది మనకి 22లో, వాళ్ళు అబద్ధ ప్రవక్తలైతే వాళ్ళు ఎట్లాగా దెయ్యాలు వెళ్ళగొట్టారు, వాళ్ళు ఎట్లాగా అద్భుతాలు చేశారు, వాళ్ళు ఎట్లాగా ఆయన నామాన్ని ప్రకటించారు? వాళ్ళు అబద్ధ ప్రవక్తలు కదా, దానికి అవి చేయకూడదు కదా, దానికి అగనిస్ట్ గా చేయాలి కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు రవి
సార్?
మాట్లాడండి, మిగతా వాళ్ళన్నా మాట్లాడండి
సార్.
రవి రవి మాట్లాడు, ఒక్క నిమిషం
సార్. ఇప్పుడు వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు సార్. ఇప్పుడు దేవుని సేవ చేసేటువంటి బిలాము గురించి కూడా ఒక మన ఉదాహరణ తీసుకోవచ్చు సార్. ఆయన కూడా దేవుని సేవకుడే సార్, కాకపోతే ఆయనకి ఆయన ఏదంటే అది జరిగింది సార్, కాకపోతే ఆయన దేవుని చిత్తం అయితే చేయలేదు సార్. దాన్ని బట్టి కూడా మనం అర్థం
చేస్తాం. బైబిల్లో బిలాము ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తే, కానీ మనం అతన్ని నెగిటివ్ లిస్ట్ లో పెడతాం. కారణం ఏంటంటే 70 వెనకాల పరిగెడుతున్నాడు. అలాగని చెప్పి మామూలు వరం లేదు, అతను ఏదైనా శపిస్తే శాపం వస్తుంది, దీవిస్తే దీవులు వచ్చేస్తుంది. కానీ అలాంటోడు తప్పిపోయాడు. దాన్ని మనం బిలామును చాలా సూటబుల్ పర్సన్ కోట్ చేశాడు రవి.
అక్కడ 15వ వచనంలోనే అబద్ధ ప్రవక్తల గురించి చెప్తూనే ఇంకొక మాట కూడా వాడాను, వారు గొర్రెల చర్మము వేసుకుని, అంటే గొర్రెలు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళ చర్మం వేసుకుని అంటే నిజమైన ప్రవక్తలు ఎలా ఉంటారో తెలుసు, ఆ వేషంలో వస్తారు, కావాలని ఉద్దేశపూర్వకంగానే వస్తారు. ఎందుకు వస్తారు అంటే, నేను ఒక వాక్యం చదివానన్నా 2 పేతురు 2:1-3 చదివితే, అధిక లోగులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించు కొందరు. వారి ఫైనల్ ఉద్దేశం ఏంటంటే వారి వలన లాభం సంపాదించుకోవడం. అధిక లోబులోని వారి గురించి చెప్తా ఉన్నా, కల్పనా వాక్యాలు వారు చెప్తా ఉంటారు. అంత మాత్రమే 2 కొరింథీ 11:15 వారి గురించి ఏమంటే, నీతి పరిచారకుల వేషం వేసుకుని, ఇక్కడ కూడా అదే వాడారన్నా, వేరే వేషంలో, లోపలేమో తోడేళ్లు, బయటకేమో గొర్రెలు. మొదటిగా వాళ్ళు ఆశించేది ధనాపేక్ష, అధిక లోబులై ఉంటారని, దాన్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు అని నేను స్టడీ చేశాను.
చాలా రిలవెంట్ గా 2వ పేత తను కోట్ చేసి, వాళ్ళు తమ లాభం కోసం పనిచేస్తారు, వాళ్ళు లోభత్వం కలిగి ఉంటారు, దానికోసమే వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు, వారు యథార్థంగా ఉండరు, నిస్వార్థంగా ఉండరు, స్వార్థపరులుగా ఉంటారు. అక్కడే బిలాం కోట్ చేయబడ్డాడు 4వ వచనంలో 2వ పేత, చాలా రిలవెంట్ది. అట్లాగే గొర్రె చర్మం వేసుకుంటారు, ఇది ఎంత ప్రమాదం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనకు అర్థమైపోతారు, శివసేన వాళ్ళు మనకు అర్థమైపోతారు, వాళ్ళు కండువాలు వేసుకొని వస్తారు, బుట్లు పెట్టుకొని వస్తారు, వాళ్ళు మొదటగానే జై శ్రీరామ్ అంటారు, మనకి తెలిసిపోద్ది. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ప్రైజ్ దొలాడు అంటారు, బైబిల్ పట్టుకుని వస్తారు. ఎంత ఎంత పెద్ద మోసమో, వెళ్ళిపోటు మనం చివరిలో కానీ తెలియదు, అబ్బా నేను మోసపోయానండి. ఇది చాలా ప్రమాదం. ఆర్ఎస్ఎస్ వల్ల, క్రైస్తవ వ్యతిరేకుల వల్ల జరిగే నష్టం కంటే కూడా ఈ వేషధారి మోసగాల వల్ల చాలా నష్టం. దాని విషయంలో ప్రభు జాగ్రత్తలు చెప్తున్నాడు. బాగుంది సుసన్న, ఇంకేమైనా మాట్లాడతారా
అన్న? అక్కడ ఇంకొక పాయింట్ ఉందన్నా, అదే పేతృ పత్రికలో, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు.
నువ్వేమైనా రైట్ అంతే, రెండో పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువును కూడా విసర్జిస్తారు అని మాట రాయబడింది. కాబట్టి వాళ్ళకి పేరుకే ప్రభువా అని అంటారు, గాని ఆయన మీద ఏమి అంత ప్రేమ లేదు, అంత భయం లేదు, అంత భక్తి లేదు, కానీ అంటారు. దేవుడి పేరు మాత్రం పదే పదే వల్లేస్తారు. అదొక పాయింట్. బాగుందమ్మ. ఇంకేమైనా మాట్లాడతారా? మనం 6:30 క్లోజ్ చేసేయాలి, 7 మినిట్స్ ఉంది, త్వరగా మాట్లాడండి. ఏమైనా మాట్లాడతా దీని మీద? నేను మీకు ఇంకా బెటర్ గా అర్థం కావడం కోసం సజీవ వాహినికి వెళ్తాను. సుసన్న మాట్లాడు
అన్న. ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 24:24 అన్న, వారు ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి చూస్తారన్న. ఎలా మోసగిస్తా అంటే సూచక్రియలు మహత్కార్యాలు కనపరుస్తారని చెప్పి క్లియర్ గా ఉందన్న. అది కూడా ప్రభు వారు చెప్తున్న మాట.
అదే నా ప్రశ్న ఇందాక అడిగాను, వాళ్ళ అబద్ధ ప్రవక్తలు కదా, వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతాయని అడిగాను.
అన్న వారు ప్రవక్తలు అంటే వాళ్ళకి ప్రవక్త తెలుసు, గొర్రెలలా ఉంటాయో తెలుసు, వారు మారువేషంలో వస్తున్నారంటే వన్స్ వారికి దేవుని గురించి సత్యం తెలుసు. మేబీ ఒకవేళ దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతాలు చేసి ఇక నా వల్లే అంతా జరుగుతుంది అన్న రీతిలో మారిపోయి ఉండొచ్చు కదన్న.
మాట్లాడమనే కదా పిలుస్తా ఉన్నది, మాట్లాడు. ఆవిడ అయిపోయి సుసన్న కంప్లీట్ చెయ్యి
అన్న. అక్కడ నా నామం నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా అని వాళ్ళు అంటూ ఉన్నారు కదన్న. యాక్చువల్ గా అదే అపోస్తుల కార్యాలయంలో మనం చూస్తే యేసు ప్రభు వారి పేరిట దెయ్యాలను వెళ్ళగొట్టాలని ప్రయత్నించినప్పుడు దెయ్యాలు తిరిగి రివర్స్ గా మాట్లాడతాయి వాళ్ళ గురించి. యేసు ప్రభు ఎవరో నాకు తెలుసు, పావులు ఎవడో నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ నిశ్చితగా బాధేస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తుంది, నీ నామం వెళ్ళగొట్టాము అంటున్నారు. అంటే వాళ్ళు రక్షించబడి తప్పిపోయిన వారిగా ఒకసారి వెలిగింపబడి, ఒక వాక్యం ఉండదు, ఒకసారి వెలిగింపబడి మరలా తప్పిపోతే మరలా వాళ్ళు సరవుట చాలా కష్టము అని. అట్లా వన్స్ ఒకసారి వెలిగించబడిన వారి కింద అని నేను అనుకుంటున్నాను. అంటే స్టడీ చేసిన దాంట్లో నాకు అది అర్థమైంది.
వీళ్ళు ఒకప్పుడు కృపావరాలు పొందుకున్నారు, కానీ ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. కృపావరాలు వాళ్ళు ఆపరేట్ అవుతాయి అన్నట్టుగానే సుసన్న మాట్లాడుతుంది. యా సన్నీ మాట్లాడు
సార్. దురాత్ములు కూడా మనుషులను వాడుకొని కొన్ని కార్యాలు చేస్తున్నాడు కదా సార్. అంటే అది ప్రశస్త కోర్ చేసినట్లే, నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, కానీ మీరెవరు అన్నట్లు అక్కడ అపోస్తల కార్యాలు జరుగుతున్నట్లు దెయ్యం కూడా కొన్ని కార్యాలు చేస్తుందని అనుకుంటున్నాను సార్.
యా దెయ్యం వాళ్ళు వాడుకుంటున్నాడు, దెయ్యం కూడా కార్యాలు చేస్తాడు, దెయ్యం కూడా సూచిక్రియలు చేస్తాడు అని సన్నీ అంటాడు. ఓకే, కృపాను అన్మ్యూట్ అయ్యావు, మాట్లాడతావా? రైట్ రైట్. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అద్భుతాలు ఎలా చేస్తారు అన్నది మనకి కొంత డిస్కస్ చేస్తున్నాం. దాని మీద చాట్ బాక్స్ లో కూడా చాలా మంది ఎవరో అన్న అన్నారు, మాట్లాడండి.
సుసన్న, హెబ్రీ పత్రిక 6:4-5 వచ్చానన్న, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధ వారే వరమును
నువ్వు మాట్లాడావు, దాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు రక్షించబడి కృపావరాలు పొందుకొని ఇప్పుడు కృపావరాలను మిస్యూజ్ చేస్తున్నారు అని మనం తీసుకున్నాం. ఆ పాయింట్ డిస్కషన్ లో తీసుకున్నాం. ఇక్కడ శామ్యూయేల్ ఇస్కరియోతు యూదాను కూడా కోట్ చేశాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఉన్నాడు, అద్భుతాలు చేసినోడే, 12 మందిలో ఉన్నవాడే, కానీ సాతాను సంబంధి. సందీప్ అంటాడు, మీ టీమ్ లో 8 మంది ఉన్నారండి, 3 మాత్రమే మాట్లాడుతున్నారండి, 5 కామ్ గా ఉన్నారండి అని మీ మీద చాలా శ్రద్ధ కలిగి మాట్లాడుతున్నాడు. నేను ఆల్రెడీ ఆ పాయింట్ కోట్ చేశాను, రేపు మిగతా 5 మాట్లాడకపోతే నెక్స్ట్ బైబుల్ స్టడీలో ఈ బ్యాచ్ వస్తుంది. మాట్లాడేదాకా మిమ్మల్ని ఉదయం 5 కూర్చోబెట్టి మీ పరువు తీస్తాం అందరి ముందు. మీరు మాట్లాడకపోతే మాట్లాడగలరు, మీరు మాట్లాడకపోతే మీ సహవాస సభ్యులకి, మిగతా సహవాసాలకి, పలానా జిల్లా కోఆర్డినేటర్కి బైబిలే రాదు, బైబిల్ మీద అవగాహన లేదన్నట్టుగా ఉంటది. మిమ్మల్ని అలా కూర్చోబెడతారు. కాబట్టి మీరు ప్రిపేర్ అయి రావాలి, అవకాశం తీసుకుని మాట్లాడాలి, మీరు డిస్కషన్ లో ఉండాలి. పేరు మాత్రం ఇస్తే పని అయ్యేది కాదు. తర్వాత విశాఖపట్నం నుంచి ప్రేమ అంటది, ప్రేమ శ్రీను, దేవుడు వరాలు ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోడు, కాబట్టి వీళ్ళు తప్పిపోయిన తర్వాత దేవుడిచ్చిన వరాలను వాడుకుంటారు. నిజంగా చాలా చక్కటి స్టేట్మెంట్. వాళ్ళకి చక్కగా పాట పాడే టాలెంట్ ఉంటది, లేదా తర్వాత కృపావరంగా వస్తుంది, బోధించే వరం ఉంటది. వాడు తప్పిపోయిన తర్వాత కూడా బోధించే వరం ఏం పోదు, అట్లాగే బోధిస్తాడు, ఎఫెక్టివ్ గా బోధిస్తాడు. ఒకప్పుడు మార్చడానికి వాడిన ఆ వరాన్ని ఇప్పుడు పాడు చేయడానికి అంత బాగా వాడుతూ ఉంటాడు. సో స్వస్థతను కూడా, లేకపోతే ఇవి జనాన్ని నిజంగా యూట్యూబ్ లో కనబడుతున్న చాలా మంది సేవకులు వాళ్ళకి ఇవ్వబడ్డ కృపావరాలు డబ్బు కోసం, పేరు కోసం వాడుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, అనేకులు నా నామాన ప్రవచించాము, అద్భుతాలు చేసామంటారు, కానీ అక్రమం చేయవారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. బాగుంది ప్రేమ అని స్టేట్మెంట్, బాగుంది. తర్వాత అరుణా డానియల్ తను రోమా 16:18 వచ్చేసింది, వారు ప్రభువుకు కాదు క్రీస్తు, వాళ్ళు క్రీస్తు కాదు కడుపుకు దాసులు. వాళ్ళు కడుపు కోసం ఇదంతా చేస్తున్నారు, వాళ్ళు కడుపు కోసం ఇదంతా చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. నేను ఒకసారి, టైం అవుతుంది కాబట్టి, సజీవ వాహినిలో వీళ్ళు ఏమంటున్నారు, సజీవ వాహినిలో వీళ్ళు ఏమంటున్నారు, మధుకర్ అంటాడు, నో క్లియర్ ఆన్సర్స్ మీకు ఎక్కడ కూడా, ఇక్కడ ఈ ప్రశ్నకు ఈ 2 లైన్లు 3 లైన్లు అన్నట్టుగా ఉండదు. జస్ట్ డిస్కస్ చేస్తాం, అర్థం చేసుకుని ట్రై చేస్తాం, కంక్లూడ్ చేయము, వదిలేస్తాము, ఇక మీరు తర్వాత స్టడీ చేయాల్సిందే. ఎప్పుడైతే ఈ ప్రశ్నకు సమాధానం ఇది అని చెప్పామో, ఇక 2వ దానికోసం మీరు ఆలోచించడం, జస్ట్ మీ థాట్స్ ఇవ్వడం కోసం, మైండ్ ఓపెన్ చేయడం కోసం అట్లాంటి ప్రశ్నలు, అలాంటి డిస్కషన్ లోకి వెళ్తాం. అంతే తప్ప మీకు పిల్లోడికి ఓనామాలు ఇచ్చినట్టుగా ప్రశ్నకు సమాధానం లాగా ఉండకూడదు. మీ జిల్లాల్లో కూడా అలా బైబిల్ స్టడీ పెట్టొద్దు, డిస్కషన్ చేయండి, తర్వాత వాళ్ళు ఆ చదివే విధానం, ఆలోచించే విధానం మారుతుంది. అంతవరకే మనం చేస్తాం. ఓకే, నేను సజీవ వాహిని కామెంటరీలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏమంటారంటే, అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడుతూ చాలా చక్కగా, నాకు భలే నచ్చింది వీళ్ళ కామెంటరీ. వీళ్ళు ఏమంటారంటే, ఇరుకు ద్వారకం విశాల ద్వారం కోసం పైన మాట్లాడడం, ఇరుకు మార్గం విశాల మార్గం కోసం పైన మాట్లాడడం, ఈ అబద్ధ ప్రవక్తలు విశాల మార్గంలోకి నడిపించడానికి పనిచేస్తారు. పైన 13:14 వచనాలకు యేసయ్య చెప్పి వీళ్ళు అక్కడ చెప్తున్న కారణం అది అని మాట్లాడుతున్నారు. కపట ప్రవక్తలు గుర్తించడం కష్టతరం కావచ్చు, కానీ ఆ విషయం జాగరూకత కలిగి శ్రద్ధ వహించాల్సినదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇది మనకు అర్థమైంది. వారు సైతాన్ సేవకులు, సన్ని అన్నట్టుగానే వారు సాతాన్ చేతిలో పనిచేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. వారి ఫలాలు అని కూడా, అంటే ఎలా గుర్తించాలని అడిగాం. అక్కడ ఏమంటారు, వారి బోధనలు వాటి ఫలితాలైన చర్యలు. వాళ్ళ బోధ వల్ల జనం ఆత్మీయంగా మారుతున్నారా, లేకపోతే భౌతికంగా శరీర సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా మారుతున్నారా, శరీర సంబంధులుగా మారుతున్నారు, దట్ ఈస్ ద రిజల్ట్. ఆయన బోధ చేశాడు, సంఘం ఆత్మీయంగా ఉందా శరీర సంబంధంగా ఉందా, దానివల్ల వచ్చిన రిజల్ట్ చాలా చక్కటి పాయింట్ ఫలాలు అన్న కాడ అవి బయట పెడతాయి. చివరికి వాళ్ళ కాంగ్రిగేషన్ ఎలా తయారు చేశారో మనకు అర్థమవుతుంది, వాళ్ళ బోధన ఫలితాలు చూస్తాం. తర్వాత వివేచన జ్ఞానం గల క్రైస్తవులు వారి నిత్య పసిగట్టగలుగుతారు, వారు చెప్పేదాన్ని బట్టి చెప్పక దాచేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి చేయక వదిలేసిన దాన్ని బట్టి వారి నైజం బయటపడుతుంది. వారి ఫలాలు మంచివి కాకపోతే వారు మంచి చెట్లు కరన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ నేను దాకా చెప్పాను ఆల్రెడీ, ఇరుకు దారిలో ప్రవేశించండి అని యేసు చెప్పిన విని వెంటనే అబద్ధ ప్రవక్తల విషయం జాగ్రత్త పడండి అని హెచ్చరిక వచ్చింది. ఎందుకంటే ప్రభు ఇచ్చిన ఉపదేశాలకు వ్యతిరేకమైన ఉపదేశాలను ఈ ప్రవక్తలు చేస్తారు. ఆయనేమో ఇరుకు అన్నాడు, ఆయనేమో తృణీకరించుకోండి అన్నాడు, ఆయనేమో పోగొట్టుకోండి అన్నాడు, ఆయన ప్రాణాలు కూడా వదిలేయండి అన్నాడు, వీళ్ళేమో లాభం అంటారు సంపాదించుకోండి అంటాడు, మీ రాకపోకల్లో కాపాడతారు అంటాడు, అన్ని లాభాలే అన్ని విజయాలే మాట్లాడతారు. ఆయన బోధ మత్తయి సువార్త 5:6-7 వచనాల్లో కన్ను పీకేసుకోండి, చేయి నరికేసుకోండి, ఇలాంటి కఠినమైన బోధ అది. అది ఇక్కడ కొంచెం కష్టంగా ఉన్నా ఇరుకుగా ఉన్నా జీవాన్ని తీసుకెళ్లేది. ఈ అబద్ధ ప్రవక్తలు ఆయన బోధకు వ్యతిరేకమైన బోధ తీసుకొస్తారు, ఆయన చెప్పిన ఉపదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దాని రిజల్ట్ నామకార్త క్రైస్తవులు తయారవుతారు, శరీర సంబంధ క్రైస్తవులు తయారవుతారు, అలాంటి కాంగ్రిగేషన్ తయారు చేస్తారు అని ఇక్కడ కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు. తర్వాత కపట ప్రవక్తల కొరకు చాలా రిఫరెన్స్లు ఇచ్చారు, మీరు తర్వాత చదవచ్చు. అంతే ఇక్కడ మనం 21 కూడా టచ్ చేసాం కదా, 21 కపట ప్రవక్తల కోసం మాట్లాడుతూ 21:1 తర్వాత మనుషులు పశ్చాత్తాపడి యేసు ప్రభువును నమ్ముకొనుచున్న రక్షణ క్రియల ద్వారా కాదు, అయితే ఆయనకు లోబడాలి. ఇక్కడండి ఈ మాట, చాలా మంది కపట ప్రవక్తలు దగా పడిన వారు, అంటే అద్భుతాలు సూచికలు చేయట్లే చేస్తున్నారు, ప్రారంభంలో బాగున్నారు యూదారు, చివరిలో యూదాగా తయారయ్యాడు, మధ్యలో యూదాగా తయారయ్యాడు, బిలాములో ముందు మంచోడే, తర్వాత బాలాకు రాజు ఆస్తి మీద మనసు కలిగి మనిషి మారిపోయాడు. కానీ ఆ కృపావరాలు అలాగే ఉన్నాయి, దేవుడిచ్చిన కృపావరం వెనక తీసుకోలేదు, కానీ మనిషి మారిపోయాడు, ఇక దాన్ని వాడుతూ ఉంటాడు. ఇది చాలా ప్రమాదం. అందుకే అద్భుతాలు సూచ్యక్రియలు స్వస్థతలు వాటి వెనకాల పరిగెడితే బురుడివి కొడతారు, ప్రమాదం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ దేవుని నిజమైన సేవకులు కాని వారికి అద్భుతాలు చేయడం ఇవన్నీ కూడా ఈ మాట ప్రవక్తగా పలకడం, దేవుని సందేశాలు మనుషులకు అందించడం, అద్భుతాలు చేయడం ఇవన్నీ కూడా దేవుని నిజమైన సేవకులు కాని వారికి సాధ్యమే. సాధ్యమేనా? ఆన్సర్ ఏంటంటే సాధ్యమే. ఎగ్జాంపుల్ ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరు? బిలామును కోట్ చేశారు. వీళ్ళు ఎలాగైతే ముందు బాగుండి తర్వాత మారిపోయారో అలాగే నేము ఫేము మారిపోతాం, మార్చేస్తా ఉంటారు మనిషిని. కాబట్టి వీళ్ళు ఆయన సంబంధులు కారు అని మాట్లాడుతున్నారు. ఇది సజీవ వాహిని వాళ్ళు మాట్లాడుతున్న కామెంటరీ, ఇది కూడా బెటర్ గానే ఉంది. నేను ఇక్కడితో ఆపేస్తున్నాను, బైబిల్ స్టడీ ఇక్కడితో మనకులు వచ్చేద్దని టైం అయిపోయింది. రేపు మన మిగతా వాక్యాల మీద, ఈరోజు స్టడీ చేసిన వాక్యం మీద, రేపు మనం ఇంకా మిగతా వాక్యాల మీద స్టడీ చేయడానికి వెళ్తాం. మీరు సిద్ధపడరండి. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన 3 వందనాలు, మౌనంగా ఉన్న మీకు మరీ మరీ వందనాలు. రేపు మీరు మాట్లాడకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు, సిద్ధపడండి. ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. స్టడీ టీం నుంచి ఎవరైనా ఒకరు సమయం తీసుకొని ప్రభు తన వాక్యంలో మనకిచ్చిన ఈ జీవాన్ని బట్టి, ఈ జీవపు మాటను బట్టి స్తుతిద్దాం. ఒక సమయం తీసుకోండి. తీసుకో.
థ్యాంక్ యూ సార్. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడి దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన బట్టి నీ స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ప్రభా వాక్యమై ఉన్న దేవుడు తండ్రి, మిమ్మల్ని బాగుగా ఎరగడానికి తండ్రి, నీ వాక్యంలో ఉన్న శ్రేష్టతను మేము సరిగా అర్థం చేసుకోవడానికి మీరు ఎంతగానో సహాయం చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. నా స్టడీ టీంలో పాల్గొన్న 8 మందిని కూడా నీ కృపలో భద్రపరచుకోండి నా తండ్రి దేవ. వాక్యం ఏదో చదువుతున్నామంటే చదువుతున్నట్లు కాదు గాని ప్రభువా, మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండినట్లును నీ రాజ్యానికి సిద్ధపడినట్లును మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నా తండ్రి అధ్యక్షత వహించినటువంటి దైవజనుల్ని మీ కృపలో భద్రపరచుకోండి. దేవానికి వందనాలు. ఈ ప్రభు స్టడీ చేసిన నా తండ్రి వాక్యాల ద్వారా నా తండ్రి ప్రభు మీరు మాట్లాడారు. ఇరుకు ద్వారం అంటే నా తండ్రి ప్రభు నాయన జీవంకు పోయే మార్గం అని మేము తెలుసుకోవడానికి మీరు కృపనిచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు. విశాల మార్గం అంటే నాశనానికి వెళ్ళిపోయే మార్గం అని మేము గ్రహించాం తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి అబద్ధ బోధకులు ఎట్లా ఉంటారు, వారి యొక్క బోధలు వాటి యొక్క ఫలాలు ఎలా ఉంటాయో కూడా మేము గ్రహించడానికి మీరు కృప చూపారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మోసం పోకుండా నా తండ్రి చక్కగా జ్ఞానం కలిగి నాయన అబద్ధ బోధకులు ఎట్లా ఉంటారు, నా తండ్రి నిజంగా దైవ రాజ్యం కొరకు కష్టపడే బిడ్డలు ఎలా ఉంటారు నా తండ్రి మేము గుర్తెరగడానికి ప్రభా తగిన కృపను జ్ఞానం మీరు అనుగ్రహించి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ బైబిల్ స్టడీని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభు నాయన మమ్మల్ని మీ రక్తంలో భద్రపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి.